ప్రియమైన ఆత్మగొండ కూడా ఈ రోజున బ్రహ్మదేవుడికి విష్ణుదేవుడికి ఈశ్వరుడు జ్యోతి రూపంలో దర్శనమిచ్చినటువంటి రోజు. ఎందుకు దర్శనమిచ్చాడు బ్రహ్మదేవుడికి విష్ణుదేవుడికి దర్శనం ఇవ్వాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది ఈశ్వరుడు ఈ రోజునంటే, మన ఇంటిలో అయినా మన ఊర్లో అయినా మన దేశంలోనైనా ప్రపంచంలో అయినా అశాంతికి అల్లకల్లోనానికి కారణం మానవుడు యొక్క అహంకారం. మరి ఎవరు ఒక ఇంటిలోనో ఒక గ్రామంలోనో ఆ దేశంలోనూ నలుగురికి అహంకారం ఉంటే ఎంత ఉపద్రవం పడుతుంటే, బ్రహ్మదేవుడికి విష్ణుదేవుడికి అహంకారం వస్తే మొత్తం లోకం అంతా కల్లోలు అయిపోయి. బ్రహ్మదేవుడికి విష్ణుదేవుడికి అహంకారం వచ్చింది, వాళ్ళ అహంకారం లోకానికి కల్లోలం తీసుకొచ్చి లోకానికి అశాంతి తీసుకొచ్చింది. మన దుఃఖానికి కారణం కూడా అహంకారం. మన హృదయంలో ఉన్న దైవ స్వరూపాన్ని ఆత్మస్వరూపాన్ని బంగారం లాంటి నిక్షేపాలు మన హృదయంలో ఉన్నప్పటికీ ఆ శాంతి మనకు దొరకకుండా మోక్షాన్ని మనకు దొరకకుండా చేసింది మన అహంకారం. ఎవరో దేవుడు కాదు. మనం ఏం చేస్తున్నామంటే ఈ అహంకారాన్ని సూటిగా వ్యతిరేకత మానేసి దీనివల్ల మనకు అశాంతి వస్తుందో, దీనివల్ల మనకు దుఃఖం వస్తుందో, దీనివల్ల మనకు కష్టము నష్టము ఇవన్నీ వస్తున్నాయో, దానిని మనం సూటిగా ఎదుర్కోలేక సూటిగా వెతకటం మానేసి అహంకారం కల్పించిన వస్తువుల్ని వెతుకుతున్నాం. లోపలికి దిగటం చేత కాదు అంటే బయటికి వెతుకుతున్నాం. రమణస్వామి ఈశ్వరుడి శరణాగతి పొందాడంటే ఆ ఈశ్వరుడు కొండ కాదు, అలింగము కాదు, సర్వాంతర్యాముగా ఉన్నటువంటి చైతన్య రూపంలో ఉన్నటువంటి పరబ్రహ్మని ఆయన శరణాగతి పొందాడు. ఆత్మ అంతటా అనేది సర్వాంతర్యాన్ని అంతర్జాతనది సర్వజ్ఞత్వం, దానికి మొదలు లేదు చివరం లేదు, దానికి ఆరంభం అంటూ లేదు దానికి ముగింపు అంటూ లేదు ఈశ్వర తత్వం. అయితే మన దేహం మాత్రం కాబట్టి ఈశ్వరుడికి కూడా ఒక విగ్రహం చేసి ఒక దేహాన్ని చూసే చూడటం మనకు అలవాటు అయితే మనందరికీ దేహం ఉంది, మనకు లోకం ఒకటి కనిపిస్తుంది. ఈ దేహం లేకుండా లోకాన్ని చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? దేహం లేకుండా లోకాన్ని చూసిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? ఈశ్వరుని జ్యోతిస్తంభ రూపంలో ఈశ్వరుని అడిగారు, నేను ఎలాగా నిన్ను అర్చన చేసుకోవటం, నిన్ను పూజ చేసుకోవటం ఎలాగా, ఈ జ్యోతి స్తంభాన్ని ఎలాగా ఆరాధించటం అని బ్రహ్మదేవుడు విష్ణుదేవుడు ప్రార్థిస్తే ఆ జ్యోతి స్తంభాన్ని ఉపసంహరించి అరుణగిరి రూపంలో ధరించాడు. ఆ అరుణగిరి మళ్ళీ అర్చన చేసుకోవడానికి లింగ రూపం ధరించాడు. ముందు జ్యోతి స్తంభంగా అవతరించాడు, ఆ జ్యోతి స్తంభమే తర్వాత గిరి రూపం ధరించింది, తర్వాత అర్చన చేసుకోవడానికి లింగ రూపం ధరించింది. ఇంకొకటి, అక్కడ రక్తమాంసాలతో కూడా ఈశ్వరుడు అరుణగిరి మీద ఉన్నారు, అది విశేషం. అరుణాచలం కొండ మీద ఈశ్వరుడు శరీరదారుడై అరుణగిరి యోగి రూపం మానవ శరీరం ధరించి రక్తమాంసాలతో కూడి శరీరదారుడై ఉన్నారు. ఎక్కడ? అరుణాచలం కొండ మీద. ఒకటి లింగ రూపం, రెండు గిరి రూపం, మూడు సిద్ధ రూపం. అరుణగిరి యోగిగా మానవ శరీరం ధరించి ఆ కొండ మీద ఉన్నాడు, మూడు రూపాల్లో ఉన్నాడు. అందుచేత ఈ రోజున బ్రహ్మ విష్ణువుల యొక్క అహంకారాన్ని తొలగించడం కోసం జ్యోతిస్తంభ రూపంలో దర్శనమిచ్చాడు కాబట్టి దానికి గుర్తుగా ఈ రోజున అరుణాచలంలో దీపం వెలిగిస్తారు. ఉన్నది నలిబడి సద్విద్య అని భగవాన్ కొన్ని మాటలు చెప్పారు. ఆ మాటలు కొన్ని మాటలు చదివి మీకు వినిపిస్తాను. నేనే ఈ దేహము పలుకదు. మన అందరం నేను నేను అని అంటున్నాం. ఈ నేను అనేది ఎవరు అంటున్నారు? ఈ దేహం అంటుందా? మన యొక్క దుఃఖానికి కారణం ఈ నేనే. మనం ఏదైతే నేను నేను అని అంటున్నామో ఈ నేనే మనస్సు, ఈ నేనే అహంకారము, ఈ నేనే ఈ గ్రంథి, అన్నిటికీ ఈ నేను మీద ఆధారపడి ఉంది. మనం ఏ నేనైతే నేను అని అంటున్నామో ఈ నేనే అహంకారం. కానీ ఈ నేను అనేది దేహం మటుకు అంటం లేదు. మరి ఎవరు అంటున్నారు? నాలో ఉన్న మనస్సు అనండి, లేకపోతే అహంకారం అనండి, లేకపోతే బుద్ధి అనండి, ఏదో ఒకటి నేను అంటాను లోపల నుంచి. కానీ దేహం అంటం లేదు, నేను నేను అందరూ నేను అంటున్నాం. అలా నేను ఎవరో మనకి తెలీదు. ఆ నేను యొక్క సోర్స్ తెలుసుకునే వరకు ఈ శవాలు వస్తూ ఉంటాయి. అది భగవాన్ చెప్పింది. ఈ నేను నేను అందరూ అంటున్నాం. దీనికి మీరు నాస్తికులా ఆస్తికులైన సమస్య ఏం లేదు. మనం అందరం నేను నేను అని అంటున్నాం. ఈ నేను యొక్క సోర్స్ ఒకటి ఉంది లోపల, ఆ మూలాన్ని తెలుసుకునే వరకు మీరు ఏదో దేవుణ్ణి చూసినా మీకు అజ్ఞానం పోదు. మీరు దేవుణ్ణి చూడటం ప్రధానం కాదు, ఇది మహిమని సంపాదించడం ప్రధానం కాదు, ఇది శక్తిని సంపాదించడం ప్రధానం కాదు. ఈ నేను నేను ప్రతి మనిషి అంటున్నాడు. ఈ నేను యొక్క మూలం నీరు హృదయంలోనే ఉంది. హృదయంలో ఉన్నట్టు ఈ నేను యొక్క మూలాన్ని నువ్వు గ్రహించు, అప్పుడు నీకు ఆత్మదర్శనం అవుతుంది. అంతేగా నేను యొక్క మూలాన్ని నువ్వు తెలియకుండా నేను దేవుణ్ణి చూశాను, ఎక్కడో లోకానికి వెళ్ళొచ్చాను, నేను దేవుణ్ణి చూశాను, అదంతా నిజం కాదంతా స్వప్న మాత్రమే అని రమణ స్వామి చెప్పింది. ఆ నేను యొక్క సోర్స్ నీకు తెలియకపోతే, ఆ నేను యొక్క మూలం కనుక నీకు తెలియకపోతే నీకు దుఃఖం వెంటాడుతూనే ఉంటుంది. మిమ్మల్ని దేహాలు వెంటాడుతూనే ఉంటాయి. జన్మ పునర్జన్మ తప్పదు, మరణించడం తప్పదు, మళ్ళీ జన్మించడం తప్పదు. ఇప్పుడు వరకు ఆ నేను యొక్క మూలం తెలుసుకునేవారు. ఇక్కడ భగవాన్ చెబుతున్నారు, నేను నీ దేహం పలుకలు, ఈ దేహం శరణే, కానీ ఇది నేనని ఎప్పుడు చెప్పటం లేదు. నిద్ర ఎందు కూడా నేను లేనని ఎవరో చెప్పుట లేదు. మనం గాఢ నిద్ర పోతున్నాం, గాఢ నిద్రలో ఉన్నప్పుడు కూడా ఈ నేను ఉంది, అప్పుడు మనకు దుఃఖం లేదు, బంధం లేదు. గాఢ నిద్రలో కూడా నేను ఉంది. అందుకే మనకు జాగ్రత్త అవస్థలోకి వచ్చాక, సుషుప్తి అవస్థ నుంచి జాగ్రత్త అవస్థలోకి వచ్చాక నాకు బాగా నిద్ర పట్టింది, రాత్రి నాకు స్వప్నం రాలేదు, నాకు చాలా సుఖంగా ఉంది అని గాఢ నిద్రలోంచి బయటికి వచ్చాక, జాగ్రత్త అవస్థలు వచ్చాక మనం చెబుతున్నాం. అంటే నేను ఒకటి చూస్తాను, అక్కడ లోకం లేదు, అక్కడ దేవుడు లేడు, అక్కడ శరీరం లేదు, అక్కడ బంధువులు లేవు, బంధాలు లేవు, నరకం లేదు, స్వర్గం లేదు, ఏం ఏ లోకాలు లేవు, గురువులు లేరు, శిష్యులు లేరు, ఎవరు లేరు. కానీ నిద్రలో, గాఢ నిద్రలో మీరు ప్రశాంతంగా ఉన్నారని మీకు దుఃఖం ఉంది కదా. నిద్రలో ఏమి లేదు, కానీ మీరున్నారు. మీరు లేరని చెప్పగలరా? మీరు లేకపోతే మెలకు వచ్చాక నాకు బాగా నిద్ర పట్టిందని ఎవరు తిరుగుతున్నారు? అంటే నిద్రలో కూడా మీరు ఉన్నారు. నేను ఒకటి పుట్టిన వెనుక అఖిలము పుట్టిన ఉదయం మనం లేవగానే దేహానికి సంబంధించిన నేను అనే తలంపు ఉదయం లేవగానే వస్తుంది. ఆ దేహస్పృహ వచ్చిన తర్వాత మనకు లోకం వస్తుంది, అక్కడి నుంచి ప్రార్థనలు, పూజలు, దేవుడు ఇవన్నీ వస్తాయి. అందరూ కూడా నిద్ర కోరుతున్నారు. నిద్ర పట్టకపోతే ఫ్యాన్ వేసుకుంటున్నాం, పరుపుల మీద పడుకుంటున్నాం నిద్ర కోసం. ప్రతి వ్యక్తి కూడా నిద్రలో మీకు తెలియకుండా మీరు సుఖాన్ని అనుభవిస్తున్నారు, మీకు తెలియకుండా మీ మూలానికి వెళుతున్నారు. నువ్వు నిద్రలో ఎలా ఉండగలుగుతున్నావు, నువ్వు తెలియకుండా ఉన్నావు. తెలుసు, నువ్వు జాగ్రత్త అవస్థలో అటువంటి స్థితిలోకి రా. స్థితిలోకి వస్తే అప్పుడు నీకు జ్ఞానం కలిగేది, సమాధి స్థితి కలిగేది. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే భగవాను, నేను లేనిని ఎవరు చెప్పుటలేదు, నేనొకటి పుట్టిన వెనక అఖిలము పుట్టును. ఈ నేనునే తలంపు వచ్చిన తర్వాత లోకం వస్తుంది. ఈ నేను ఎక్కడ పుడుతుంది అని నీ బుద్ధి చేత శోధించు. అంటే మనస్సుని అంతర్ముఖం చెయ్యి. అంటే మనం చేసే పూజల వల్ల, మనం చేసే జపాల వల్ల, మనం చేసే ధ్యానం వల్ల మనస్సు అంతర్ముఖం అవ్వాలి, మనస్సు సూక్ష్మం అవ్వాలి, బుద్ధి సూక్ష్మం అవ్వాలి. మనస్సును అంతర్ముఖం చేయటం అంటే ఎలా చేయగలరు? పుణ్య కార్యాలు చేయటం వల్ల, త్యాగ బుద్ధి ఉండటం వల్ల, పవిత్రంగా జీవించటం వల్ల, ఇంద్రియ నిగ్రహం వల్ల, మనో నిగ్రహం వల్ల మనస్సు అంతర్ముఖం. ప్రతి మనిషికి సుఖం కావాలి, ప్రతి మనిషికి శాంతి కావాలి. కానీ ఆ శాంతి ఎక్కడి నుంచి వస్తుంది అనుకుంటున్నాం? లోకంలోంచి వస్తుంది అనుకుంటున్నాం, లోకంలోంచి సుఖం వస్తుంది అనుకుంటున్నాం. అంటే లోకానికి మనం చూసి ఆకర్షించబడుతున్నాం. మనం దేవుణ్ణి ప్రేమించటం లేదు ఎవరు, మనం లోకాన్నే ప్రేమిస్తున్నాం, దేవుణ్ణి ప్రేమించటం లేదు. దేవుణ్ణి ప్రార్థించేటప్పుడు కూడా మన బుర్రలో ఉండేది లోకమే. మీరు వెంకటేశ్వర స్వామి బొమ్మ, రాముడు బొమ్మ, కృష్ణుడు బొమ్మ పెట్టుకుంటున్నారు. మీరు పెట్టుకుని నాకు ఈ కోరిక కావాలి, ఆ కోరిక కావాలి, ఈ నెరవేర్చు, అవి నెరవేర్చు అని మీరు ప్రార్థిస్తున్నారు ఈశ్వరుని. అలా ప్రార్థించేటప్పుడు మీకున్న కోరికల్ని మీరు మననం చేస్తున్నారు, అలాగే వెంకటేశ్వర స్వామిని ధ్యానం చేస్తున్నారు. మీ కోరికల్ని మీరు ధ్యానం చేసుకుంటున్నారు, మీ మనసుని మీరు ధ్యానం చేస్తున్నారు, మీ వాంఛల్ని మీరు ధ్యానం చేస్తున్నారు, కానీ వెంకటేశ్వర స్వామిని కాదు. అంటే ఈశ్వరుడి పట్ల నాకు భక్తిగా ఉందనుకున్నప్పుడు కూడా మీరు లోకాన్నే ప్రేమిస్తున్నాం, మనం ఈశ్వరుని కాదు, లోకాన్నే ప్రేమిస్తున్నాం. లోకంలో మనకున్న వాంఛలు నెరవేరటం కోసం ఈశ్వరుని అడ్డు పెట్టుకుని నెరవేర్చమని అడుగుతాం. అంటే ఈశ్వరుని ప్రార్థించేటప్పుడు కూడా మనం మరణం చేసేది లోకాన్ని. భగవానికి ఫార్మలెస్ ఎక్స్పీరియన్స్ మృత్యానుభవం వల్ల వచ్చింది. భగవాన్ శ్రీ రమణ మహర్షికి ఒక రూపంతో సంబంధం లేకుండా ఆయనకి ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఆయనకి మృత్యు వచ్చి 16వ సంవత్సరంలో మీద పడింది. ఆ మృత్యు వచ్చినప్పుడు ఆయనకి శ్వాస ఆగిపోయింది, శరీరం అంతా క్షయం అయిపోయింది, కానీ శరీరానికి వేలు పడిపోయి పూర్తిగా సాక్షిగా చూడగలుగుతున్నాను. ఇది 16వ సంవత్సరంలో ఆయనకు వచ్చినటువంటి మృత్యాను. అంటే దేహానికి పరిమితమైన నేనే అహంకారం. ఆయనకి 16వ సంవత్సరంలో అహంకారం మరణించింది. అంటే దేహంలో శ్వాస ఉండగానే దేహానికి పరిమితమైన నేను మరణించాలి. ఆ వాడి జీవన ముక్తులు అవుతారు. ముక్తి అంటే ఏమిటి? అందరికీ మోక్షం కావాలి. ముక్తి అంటే ఎలా ఉంటుంది? ఎవరైనా చెబుతారా ముక్తి అంటే ఎలా ఉంటుంది? మోక్షం అనేది మనస్సుకు అతీతం. మోక్షం అనేది అహంకారానికి అతీతం. మనస్సుకి అతీతమైన దాన్ని, అహంకారానికి అతీతమైన దాన్ని, వాక్కి అతీతమైన దాన్ని మనం మనస్సుతోటి వాక్కుతోటి చెప్పాలి. అసలు మోక్షం అనేది మానసిక పరిధిలోనిది కాదు, దేహం యొక్క పరిధిలోనిది కాదు, అహంకారం యొక్క పరిధిలోనిది కాదు. మోక్షం అహంకారానికి అతీతమైనది, మనస్సుకి అతీతమైనది, ఇంద్రియాలకు అతీతమైనది, బుద్ధికి అతీతమైనది. అని ఇతరు మనం ఆలోచించి చెప్పేది కాదది, అనుభవించేది. అయితే మోక్షాన్ని పొందటం కోసం మీరు శరీరం పోయే వరకు వాయిదాలు వేసుకోక్కర్లేదు. శరీరం ఉండగానే, ఈ లోకంలోనే, ఈ దేహంలో ఉండగానే మీరు ఆ మోక్షాన్ని మీరు అనుభవంలోకి తీసుకోవచ్చు. ఇప్పుడు మీరు నన్ను ఎలా చూస్తున్నారు, నేను మిమ్మల్ని ఎలా చూస్తున్నాను? అలా మీకు రాముడు, కృష్ణుడు, శివుడు వచ్చి మీకు కనిపిస్తారనుకోండి, అది మోక్షం కాదు, అది దృశ్యమే. ఏది మోక్షం? మీరు ఏదైతే నేను నేను అంటున్నారో, ఆ నేను యొక్క మూలం ఎప్పుడైతే మీరు చూచారో, ఆ నేను యొక్క మూలం ఎప్పుడైతే మీ అనుభవానికి చిక్కిందో, అప్పుడు ఆ గడిలో మోక్షం నిమలబడి. మీరు దేవుని చూడటం మోక్షం కాదు. ఇంకా దేవుని చూస్తే దేవుని చూసినటువంటి శరీరం ఎంతసేపు ఉంటుంది? మనం కళ కనిపిస్తున్న దేవుడు అని చెప్పి ఉంటాడు. అంటే పెర్మనెంట్ హ్యాపీనెస్, పెర్మనెంట్ పీస్ మీకు కావాలంటే నేను యొక్క మూలం, మీలో ఉన్న నేను యొక్క మూలం మీరు తిరిగారు. దానికి భక్తి వల్ల ప్రయత్నం చేయొచ్చు, జ్ఞానం వల్ల ప్రయత్నం చేయొచ్చు, యోగం వల్ల ప్రయత్నం చేయొచ్చు, మీరు ఏదో మార్గాన్ని మీకు నచ్చిన మార్గంలో మీరు ప్రయాణం చేయొచ్చు. ఏ మార్గాన్ని మీరు ప్రయాణం చేసినప్పటికీ ఆ నేను యొక్క మూలం మీకు తెలియబడాలి, ఆ సోర్స్ మీకు తెలియబడాలి. ఏక రాగ భయ క్రోధ, భగవంతుడు చెప్పాడు వాసుదేవుడు, రాగాన్ని విడిచిపెట్టు, భయాన్ని విడిచిపెట్టు, క్రోధాన్ని విడిచిపెట్టాడు. ఏమండి ఈ నేనున్నంత కాలం రాగం పోదు, భయం పోదు, క్రోధం పోదు. ఈ నేను నేనంటే దేహానికి పరిమితమైన నేనున్నంత కాలం రాగం విడిచిపెట్టదు, భయం విడిచిపెట్టదు, క్రోధం విడిచిపెట్టదు. ఏమండి నాకు దుఃఖం రావడానికి కారణం నా రాగం కారణం. భయం వేస్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది, నాకు భయం వేయకూడదు, నాకు భయం వేయకూడదు అనుకుంటున్నారు. కారణం ఏంటి, భయం వస్తే మీకు నష్టమేంటి, భయం వస్తే దుఃఖం వస్తుంది. ఏమండి ఈ నేను యొక్క మూలం తెలిస్తేనే కానీ రాగం వెనక్కి తప్పకూడదు, భయం వెనక్కి తప్పకూడదు, ద్వేషం వెనక్కి తప్పకూడదు. ఈ నేను యొక్క మూలం తెలిసే వరకు ఏమండి భయం కానీ రాగం కానీ ద్వేషం కానీ ఏమి వెనక్కి మళ్ళా విజృంభిస్తూనే ఉంటాయి. తాత్కాలికంగా అనుకుండొచ్చు, మీరు దేవుణ్ణి ప్రార్థించడం వల్ల, లేదా ఒక 10 నిమిషాలు పూజ చేయటం వల్ల ఈ భయము, ఈ రాగము, ఈ ద్వేషము తాత్కాలికంగా అనుభవం ఉండొచ్చు, కానీ సమస్య పరిష్కారం కాదు, అది వెనక్కి శాశ్వతంగా మారదు. నేను యొక్క మూలం తెలుసుకునే వరకు అజ్ఞానం మనిషిని విడిచిపెట్టి పీడించేస్తుంది, అశాంతి పీడిస్తుంది, అజ్ఞానం పీడిస్తుంది. ఏమండి ఇక్కడ భగవాన్ చెప్పింది ఏంటంటే, భక్తి ఉంది మీకు అందరికీ, భక్తి ఉంది కాబట్టి మీరు ఎంతో శ్రద్ధగా చాలా దూరానికి వచ్చారు. భక్తి దేనికి, భక్తి దేనికి అంటే నేను ఇంత గొప్పవాణిని చెప్పుకోవడానికి, లేదా నేను ఇంత ప్రార్థన చేస్తున్నానని, లేదా నేను ఇంతసేపు ధ్యానం చేస్తున్నానని ప్రకటించుకోవడానికి భక్తే, పబ్లిసిటీకే భక్తి. భక్తి దేనికంటే ఈ నేను యొక్క మూలాన్ని తెలుసుకోవడం కోసమే భక్తి కావాలి. అహంకారం లేని స్థితిని సంపాదించుకోవడం కోసమే భక్తి కావాలి. మీ భక్తి అంతకే ఉపయోగపడతాండే, మీరు బాగా ఆలోచించండి. ఏదైనా మీకు కోరికలు నెరవేర్చుకోవడం కోసం మీరు భక్తిని ఖర్చు పెట్టుకుంటున్నారా, మీరు సంపాదించిన భక్తిని, లేకపోతే మీ యొక్క మూలాన్ని తెలుసుకోవడం కోసం భక్తి మీకు సహకరిస్తాను. ఇప్పుడు భగవాన్ చెప్తున్నారు, ఈ నేను ఎక్కడ పుట్టినని సూక్ష్మ బుద్ధి చేత శోధింపును, జడ శరీరము నేను అనదు, ఈ శరీరం నేను నేను అని అనదు, ఈ శరీరం నేను నేనంటే శవం కూడా నేను అనాలి. ఈ శరీరంలోకి ప్రాణం పోయేకి ఈ అరిడి చెట్టు ఎంతో, ఈ స్తంభం ఎంతో, ఈ మైక్ ఎంతో, ఈ శరీరం అంతే. ఈ శరీరం నేనని అనదు, శవం నేనని అంటున్నాను, ఎక్కడైనా శవం నేనే అనదు, ఆత్మ కూడా నేను నేను అనదు. నడిమి మధ్య దేహ పరిణామంగా నేను ఒకటి పుట్టిను, ఇదే గ్రంథి, అదే బంధము, అదే జీవుడు, అదే సూక్ష్మ శరీరము, అదే అహంకారము, అదే సంసారము, అదే మనస్సు మొదలైనవి తెలియ. మీకు ఎంత వివరంగా చెప్పారు చూడరామ మహర్షి. ఏదైతే నేను నేనన్ను అంటున్నావో, ఏదైతే దేహానికి పరిమితమైన నేను, ఏదైతే మనస్సుకు పరిమితమైన నేను, ఏదైతే నీ బుద్ధికి పరిమితమైన నేను, ఏదైతే నీ ఇంద్రియాలకు పరిమితమైన నేను, అదే బంధం. బంధం అంటే మీ ఇంట్లోని సంసారం బంధం కాదు, మీ ఇంట్లోని పిల్లల బంధం కాదు. ఏది బంధము, ఈ నేను నేను అనేదే నిజమైన బంధం. జీవుడు అంటే ఎక్కడో లేడు, వాడికి గడ్డాలు మీసాలు లేవు జీవుడికి. ఈ నేను నేనని ఎవరైతే నేను అంటున్నావో ఆ నేనే జీవుడు, అదే సూక్ష్మ శరీరం, అదే సటిల్ బాడీ. ఈ కనిపిస్తున్నటువంటి శరీరం ఈ స్థూల శరీరం. ఈ మనస్సుని ఏమంటారు అంటే సూక్ష్మ శరీరం అంటారు. వేదాంత పరిభాషలో మనస్సుని సూక్ష్మ శరీరం అంటారు, అంటే సటిల్ బాడీ. ఇంకా సూక్ష్మ శరీరం లోపల ఇంకో శరీరం అండి, అది కారణ శరీరం. అదేంటి అజ్ఞానం. అజ్ఞానం ఉన్నంత కాలం ఈ సూక్ష్మ శరీరము, స్థూల శరీరము, ఈ రెండు శరీరాలు తప్ప, అంటే దానికి కారణం అని చెప్పి ఈ రెండు శరీరాలు వస్తూ ఉంటాయి. సంసారం అంటే నీ బయట ఉన్న ప్రపంచము, ఇంట్లో ఉన్న వ్యక్తులు సంసారం కాదు. నువ్వు ఏదైతే నేను నేను అంటున్నావో అదే సంసారం. అంటే ఆ నేనుని మనం విడిచిపెట్టినంత కాలం, ఆ నేను మనకు పోనంత కాలం, ఆ నేనుని మనం పోగొట్టుకునేంత కాలం ఈ శవాలు వస్తాయి, సంసారాలు వస్తాయి, లోకాలు వస్తాయి, పూజలు వస్తాయి, ఇవన్నీ తప్ప. ఈ నేను నేననే భావన ఉన్నంత కాలం, ఈ నేను నేననే తలంపు ఉన్నంత కాలం ఈ ద్వైతం అనేది తప్పనే తప్పదు. ఇక్కడ కూర్చున్న మనుషుల్లో, స్త్రీల్లో కానీ పురుషుల్లో కానీ దుఃఖం లేని మనిషి ఎవరైనా ఉన్నారు? నాకు ఏమీ దుఃఖం లేదు, నేను సుఖంగా ఉన్నాను అని చెప్పడానికి ఎవరైనా సిద్ధంగా ఉన్నారు? ఏమండి కొంతమంది అంటారు ఈ లోకం అట్టిదండి అంటారు, లోకంలో మిమ్మల్ని దుఃఖపడమంటారు. చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు, వాళ్ళకు కూడా దుఃఖం వస్తుంది. కారణం ఏంటి? ఏమండి పోనీ ఎవరైనా దుఃఖపడతారనుకోండి, వాళ్ళ దుఃఖాన్ని కొంచెం చేతులు వేసి చూపించమని. కానీ దుఃఖం వచ్చినప్పుడు మీకు తలంపు లేకుండా దుఃఖం వస్తుందే, తలంపు వచ్చిన తర్వాత దుఃఖం వస్తాను. కొంతమంది నాకు ఈ రోగం వచ్చిందండి, ఆ రోగం వచ్చిందని చెప్తూ ఉంటారు. భగవాన్ చెప్పారు అహంకారం పెద్ద రోగం అన్నారు. అహంకారం పెద్ద రోగం, అహంకారం పెద్ద రోగానికి శరీరం ఒక రోగం. అంటే అహంకారం అనేది పెద్ద రోగం అనంత కాదు, ఈ శరీరాలు వస్తాయి, శవాలు వస్తాయి. దేహమే ఒక రోగం అయినప్పుడు దేహానికి రోగం వస్తే ఆశ్చర్యం, అంటే పెద్ద రోగాన్ని తొలగించుకున్నంత కాలం మీకు ఈ రోగాలు వస్తూనే ఉంటాయి. అంటే అహంకారాన్ని తొలగించుకోండి, మీకు శరీరంతో పనే లేదు. శరీరం లేని వాడికి రోగం ఏంటి? శరీరం లేని వాడికి దేవుడు ఏంటి? శరీరం లేని వాడికి లోపం ఏంటి? శరీరం లేని వాడికి శోకం ఏంటి? అంటే మన భక్తి ఎలాగంటే ఈ సోర్స్ని తెలుసుకోవాలని కాదు, నేను యొక్క మూలాన్ని తెలుసుకోవాలనే ప్రయత్నమే మనకు లేదు. మన ప్రయత్నం ఏమిటంటే ఈ నేను ఇక్కడ ఉండాలి, దేవుడు ఏర్పాటుగా అక్కడ ఉండాలి, అక్కడ లోకం ఉండాలి, ఆ దేవుణ్ణి ఏదోటి మనం అడుగుతా ఉండాలి, పూజలు చేసి జపాలు చేసి ఆ దేవుణ్ణి అడుగుతా ఉండాలి. మనం అడిగిన ఆ దేవుడు ఎప్పుడు మనకి ఇస్తా ఉండాలి, మనకి మరణం రాకూడదు, లోకం ఎప్పుడు ఇలాగ ఉండాలి, మనం ఎక్కడ ఉండాలి, ఆ దేవుడి చిన్న భోగాలని మనం అనుభవించాలి. ఇది మన భక్తి యొక్క లక్ష్యం. మన ఇంద్రియాలను సంతృప్తి పరచడం కోసం, మన భోగాలు అనుభవించడం కోసం, మన భక్తి కానీ మోక్షం కోసం కాదు, శాంతి కోసం. ఇది నిజమాబద్ధం. యాదవ్ ఇంకో ప్రశ్న అడుగుతున్నాను, మీరు పెరఫెక్ట్ గా సుఖంగా ఉన్నారనుకోండి, చాలా సుఖంగా మీరు ఉన్నారనుకోండి, మీరు దేవుడు ఏంటి? మీకు ఏ విధంగా కష్టం కానీ నష్టం కానీ దుఃఖం కానీ లేదనుకోండి మీకు ఎవరికి, మీకు దేవుడితో పని ఏమో. మీరు శాంతిగా సుఖంగా ఉన్నారనుకోండి, సుప్రీం పీస్ అండ్ సుప్రీం హ్యాపీనెస్, ఆ హ్యాపీనెస్ లో మీరు ఉన్నారనుకోండి, అప్పుడు మీకు దేవుడితో పని ఏమో. ఒకసారి రమణస్వామి ఏమని అడిగారంటే, బ్రహ్మదేవుడు, విష్ణుదేవుడు, శివదేవుడు ఈ ముగ్గురు కలిసి మీకు కనిపిస్తారనుకోండి, కనిపిస్తే వాటిని మీరు ఏమైనా కోరికలు కోరుకుంటారా అని అడిగారు. మనకు అంతే కదా, మన భక్తి అంతే కదా. వారు కనిపిస్తే, బ్రహ్మదేవుడు, విష్ణుదేవుడు, శివదేవుడు కనిపిస్తే మీరు ఏమైనా కోరికలు కోరుకుంటారా అని రమణస్వామి అడిగారు. ఆ ఎందుకు కోరుకోను, కోరుకుంటానన్నారు. నాకు కోరికలు ఉన్నాయి, నేను కోరుకుంటాను. ఏమని కోరుకుంటారు మీరు అని అడిగారు. అంటే మీరు ఎప్పుడు నాకు కనిపించొద్దని కోరుకుంటాను. విష్ణుదేవుడు, శివదేవుడు కనిపిస్తారంటే కోరుకుంటారా రమణస్వామి? ఏమని కోరుకుంటారు? మీరు ఎప్పుడు నాకు కనిపించకండి. అంటే ఆ శాంతి మీకు అనుభవం అయితే, ఆ సుఖం మీకు అనుభవం అయితే, ఆ పరిపూర్ణ ఆ పూర్ణ సుఖం మీకు అనుభవం అయితే, దేవుడు నిజంగా వచ్చి అక్కడ కనిపిస్తే మీకు ఇలా కళ్ళు ముఖం పైకెత్తి చూడాలనిపిస్తుంది. అది ఆ శాంతి, ఆ పరిపూర్ణమైన శాంతి, ఆ పరిపూర్ణమైన సుఖం, ఆ నిర్మలమైనటువంటి సుఖం మీ బుద్ధికి అందినప్పుడు, నిజంగా దేవుడు రూపం ధరించి అక్కడికి వచ్చినప్పటికీ మీ కళ్ళు ఎత్తి చూడాలనిపిస్తుంది. అటువంటి సుఖం, అటువంటి శాంతి మీ వృద్ధంగా ఉన్నాం. కొంతమంది ఎక్కడికో వెళ్ళిపోతే, ఇంటి ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోతే, ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోతే, ఎక్కడికో వెళ్ళిపోతే శాంతి వస్తున్నారు. భగవాన్ అన్నారు, నువ్వు ఇల్లు విడిచిపెట్టి పారిపోతే ఊరు మారుతుంది, దేశం మారుతుంది, వాతావరణం మారుతుంది, పరిసరాలు మారుతాయి, పరిస్థితులు మారుతాయి, నీ అహంకారం నీ కూడా వస్తుంది. కొంతమంది కాశీ వెళ్ళిపోదాం, రామేశ్వరం వెళ్ళిపోదాం, కాశీ వెళ్ళిపోతే ఇప్పుడు సింగరేషన్ కనపడదు. నువ్వు ఎక్కడికెళ్ళు, నీ అహంకారం నీ కూడా వస్తుంది. మనిషి కూడా నీడ ఎలా పరిగెత్తుకొస్తుందో, నీ అహంకారం ఎక్కడికెళ్ళినా వస్తుంది. నువ్వు ఇంటికే టైంకి భోజనం చేసి, టైంకి కాఫీ తాగి నువ్వు అహంకారం జయించలేదు. ఇప్పుడు అడవులకు వెళ్ళి ఎక్కడో దూరాన్ని వెళ్ళి గంగా నది నువ్వు అహంకారాన్ని జయించగలవు. నువ్వు ఇంటికాడు ఉన్నా అహంకారాన్ని జయించాలి, అడవిలోకి వెళ్ళినా అహంకారాన్ని జయించాలి. నువ్వు ఇంటికాడు ఉండి చేయలేని పని అడవిలోకి వెళ్ళి అరణ్యానికి వెళ్ళి చేయగలవా? నీకు అన్ని సదుపాయాలు ఉండగానే ఇంటికాడు నువ్వు ఆ పని చేయలేకపోతే, అహంవృత్తిని జయించలేకపోతే అరణ్యానికి వెళ్ళి చేయగలవా? ఇప్పుడు మీరందరూ ఎక్కడ ఉన్నారు? మోక్షంలో ఉన్నారు. మీ పేరు ఎల్లమ్మ కాదు, పుల్లమ్మ కాదు, మీ పేరు మోక్షం. ఇప్పుడు మోక్షం లేదనుకోండి, ఎక్కడ ఉన్నారు మీరు? ఇప్పుడు మనకు మరణం వచ్చినప్పుడు కూడా ఈ అహంకారం ఏదో రూపాన్ని స్మరిస్తూ మరణిస్తుంది. రూపాన్ని పట్టుకుని పుడుతుంది, రూపాన్ని పట్టుకుని నిలుస్తుంది, రూపాన్ని విడిచి రూపము దాల్చును, వెవటలో వదలి పరిగెత్తును, ఆ రూపము లేని అహంకార పిశాచ. అంతేకా రామునో, కృష్ణునో, ఈశ్వరుని ఎందుకు పూజించుకున్నారంటే, ఈ లోకానికి సంబంధించిన రూపాన్ని పట్టుకుంటాను అహంకారం. అంటే ఏదో ఒక రాముడో, కృష్ణుడో, శివుడో ఏదో ఒక రూపాన్ని ఆరాధించగా ఆరాధించగా మిగతా మన మనస్సులో అంటిపెట్టుకునే రూపాల మీద రాలిపోతాయి. మీరు ఒక రామున్నో, కృష్ణున్నో ఆరాధిస్తున్నారనుకోండి, ఆరాధించగా 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 మీ మనస్సు దాన్ని ఆ రూపాన్నే కనుక పట్టుకుని ఉంటే, ఏ కారణాలైతే బంధిస్తున్నాయో, ఏ విషయాలైతే మిమ్మల్ని బంధిస్తున్నాయో అన్ని రాలిపోతాయి. భగవంతుడు గీతలు ఏమి చెప్పంటే, మరణించే టైములో, ప్రాణ ప్రయాణ టైములో నన్ను స్మరిస్తే నేను అతను నా స్వరూపం ఇస్తాను. స్వరూపం అంటే ఏమిటి కాదు, ఆత్మే సత్యమై నా స్వరూపాన్ని ఇస్తానని చెప్పాడు. ఇది చాలీస్ గారి ఉద్దర చదివాడు భగవద్గీతలో ఈ మాట. ఇది భగవద్గీతలో కృష్ణుడు చెప్పినటువంటి మాట. ఇది చాలీస్ గారిని ఇంగ్లాండ్ లో మేజర్ జనరల్ చేశాడు ఆర్మీ అయినా, ఆ దొరగా చదివాడు ఈ భగవద్గీతలో ఈ మాట. ప్రాణం పోయే టైంలో ఎవరైతే నన్ను స్మరిస్తున్నారో వాళ్ళకి నా స్వరూపాన్ని నేను ఇస్తానని భగవద్గీతలో భగవంతుడు చెప్పిన మాట, ఆ శ్లోకాన్ని ఎక్కువ స్మరించుకున్నవారు ఈ దొరగా. ఈయన రమణస్వామి శిష్యుడు, భక్తుడని ఈయన గిరి ప్రదక్షిణం చేస్తున్నారు అరుణాచలంలో. గిరి ప్రదక్షిణం చేస్తున్నారు ఒక రోజు, చేస్తుంటే ఈయన అరుణాచల శివుణ్ణి ధ్యానం చేస్తున్నారు. అదే స్మరిస్తుంటే ఎదురుగుండ లారి వస్తాం. ఈయన ఏమనుకున్నాడు, ఈ దొరగారు భగవద్గీతలో కృష్ణుడు ఇలా చెప్పాడు కదా, ఎదురుగుండ లారి వస్తుంది, ఇప్పుడు నా మనస్సు ఎవరిని స్మరిస్తుంది? అరుణాచల శివుని స్మరిస్తాను, దేవుని స్మరిస్తుంది. అంటే అవసాన దశలో చివరి రోజుల్లో దేవుని స్మరిస్తే దేవుని స్వరూపాన్ని పొందుతామని భగవంతుడు చెప్పాడు. భగవంతుడు అబద్ధం చెప్పడు కదా అని చెప్పారు. నేను లారీ వస్తుంది, ఆ లారీ కింద నేను పడిపోతాను, ఆ లారీ కింద పడిపోతే నా ప్రాణం పోతుంది. ఇప్పుడు నేను భగవంతుని స్మరిస్తున్నాను కాబట్టి నాకు మోక్షం వచ్చేస్తున్నాను నిర్ధారణకు వచ్చాడు. కొంచెం మిలిటరీలో పనిచేసిన వాళ్ళు బండతనంగా ఉంటారు, లారీ వస్తుంది ఇప్పుడు నా మనసు భగవంతుని స్మరిస్తుంది, ఆ లారీ కింద పడిపోతాను, ఆ లారీ కింద పడిపోతే నాకు మోక్షం వచ్చేస్తుంది. ఎందుకంటే అప్పుడు ఈ టైంలో నా మనసు భగవంతుని స్మరిస్తుంట. లారీ కింద పడదామని అనుకుంటున్నాడు, ఆ లారీ వచ్చింది తప్పించి వెళ్ళిపోయి, ఇంకా లారీ కింద పడదామని అనుకుంటున్నాడు, ఈ లోపల తప్పించి వెళ్ళిపోయింది లారీ. సరే రమణ మహర్షి గారి దగ్గరికి వచ్చి కూర్చున్నాడు. ఆయన ఏం తెలియనట్టు ఆ గోడ అనుకోవాలి చూస్తున్నాడు. ఆయనకి ఏం తెలియనట్టు వీడికి వచ్చిన ఆలోచన అని తెలుసు ఆయనకి. ఆయనకి ఏం తెలియనట్టు వీడికి గోడంకి అలా చూస్తున్నాడు. ఆయన జీవితంలో నటన అనేది ఎలా ఉంటుందో తెలియదు, ఆడంబరం అనేది ఎలా ఉంటుందో తెలియదు, బహు నిరాడంబరం. కాదు మేము పలానా విధంగా అనుకున్నాం, నీకేం తెలియదా అని ఎవరు అడుగుతారు? నేనేం చేస్తాను, నాకేం తెలియదు, భగవంతుడు ఆ శక్తులు నాకు ఇవ్వలేదు, అది నిరాడంబరం. ఎవరైనా భగవాన్ అడిగితే నేను పలానా ఇవ్వండి అనుకున్నాను, నా మనసులో అనుకున్నది నీకు తెలియలేదా అంటే నాకేమీ తెలియలేదు, మీ మనసులో ఏమనుకున్నారో తెలుసుకునే శక్తి నాకు భగవంతుడు ఇవ్వలేదు. ఆయన ఋషి, నటించేవాడు ఋషి కాదు. నేను వచ్చి కూర్చున్నాడు, ఏమని లారీ వచ్చింది దాని కింద పడిపోదాం అనుకున్నాను, నాకు మోక్షం వచ్చేస్తున్నాయి ఇలా అనుకుంటున్నాను, లారీ వచ్చి దాటి వెళ్ళిపోయిందని చెప్పాడు. అది భగవాన్ మాట అన్నారు, లారీ వచ్చినప్పుడు నువ్వు లారీ నా తెలియని స్మరించుకుంటున్న మాట నిజమే. కానీ గీతలో భగవంతుడు ఏం చెప్పాడు? ప్రాణం పోయే టైములో, ఈ లారీ ప్రాణం పోయే టైములో నన్ను స్మరిస్తే నేను మోక్షం ఇస్తానని చెప్పాడు. అది కరెక్టే, భగవద్గీతలో వాసుదేవుడు చెప్పిన స్టేట్మెంట్ కరెక్టే. నువ్వు ఏమనుకున్నావు? లారీ కింద పడదామనుకున్నప్పుడు నువ్వు ఈశ్వరుని స్మరిస్తున్నది కరెక్టే. నువ్వు నిజంగా లారీ కింద పడి ఆ టైం వచ్చి నీ పీకి మీదకి వచ్చి నీ ప్రాణం పోయే టైంలో నువ్వు ఈశ్వరుని స్మరించలేవు అని చెప్పాడు. లారీ కింద పడదామనుకున్నప్పుడు నువ్వు భగవంతుని స్మరిస్తున్నావు కరెక్టే, కానీ లారీ కింద నువ్వు పడి ఆ లారీ వచ్చి నీ పీకి నుంచి వెళ్ళిపోయినప్పుడు సరిగ్గా ప్రాణం పోయే టైంలో నువ్వు భగవంతుని స్మరించలేవు, నీకు మోక్షం రాదు అని చెప్పాడు. అదేమిటండి స్వామి అన్నాడు. అంటే ఏం చెప్పారంటే దాని అర్థం, ప్రాణం పోయేటప్పుడు ఈ చిలక పలుకులు రావు. ఇప్పుడు చూడండి, చిలక నేర్పుతారు రామా రామా అని, ఆ చిలకని వచ్చి పిల్లి పట్టుకుని అనుకోండి, ఏమండి రామా రామా అంటున్నది? అలాగే మన భక్తి నేర్చుకున్న భక్తి, మన భక్తి హృదయంలోంచి వచ్చింది కానీ నేర్చుకున్న కల్పలేదు చేశాం, అంటే మనం నేర్చుకున్న భక్తి. ఇంకేంటంటే ప్రాణం పోయే టైంలో వచ్చి ఆ భక్తి ఇంకా మనకు రాలేదు, ఆ స్థితి మనకి ఇంకా రాలేదు, ఇదంతా కల్టివేట్ చేస్తున్నాం. లారీ కింద పడదామనుకున్నప్పుడు నువ్వు భగవంతుని స్మరిస్తున్నావు అది కరెక్టే, ఆ లారీ వచ్చి నీ పీకి మించి వెళ్ళిపోయినప్పుడు నువ్వు అరుణాచలేశ్వరుని స్మరించు, కృష్ణుని స్మరించు, రాముని స్మరించు, దైవాన్ని అసలు స్మరించే స్మరించు. అప్పుడు ఏమి స్మరిస్తావో చెప్పమంటావా? ఏదైతే నీ హృదయంలో బరువుగా ఉందో, ఏ వాంఛ అయితే, ఏ కోరిక అయితే, ఏ ఆదర్శం అయితే, ఏ ఆశయమైతే, ఏ ఆకాంక్ష అయితే నీ హృదయంలో బరువుగా ఉందో, నీ హృదయంలో ఏది ముఖ్యంగా నువ్వు ఉపాసిస్తున్నావో, నీ హృదయంలో ఉన్న కోరికే నీకు ప్రాణం పోయేటప్పుడు నీ మెదడులోకి వస్తుంది, కానీ దేవుడు రాదు అని చెప్పారు. ఇంకొక జ్ఞాపకం ఉంచుకోండి మీరు, ప్రాణం పోయే టైం మనకు తెలియదు, ప్రాణం పోయే టైం మనకు వస్తుంది అనుకోండి, ఆ ప్రాణం సరిగ్గా ఏ శకంలో పోతుందో మనకు తెలియదు. అందుచేత ప్రాణం పోయే టైంలో నువ్వు ఈశ్వరుని స్మరించలేదు, నీ హృదయంలో ఉన్న కోరిక నీకు బయటకు వస్తుంది, ఆ కోరికని స్మరిస్తావు కానీ ఈశ్వరుని మటుకు స్మరించవు. అంచేత అటువంటి పనులు చేయకు అన్నాడు. అహంకారం అంటే అంత ఉంది, అహంకారం అంటే ప్రపంచం ఉంది, అహంకారం అంటే దేవుడు ఉన్నాడు, అహంకారం అంటే లోకం ఉంది, అహంకారం అంటే జీవుడు ఉన్నాడు, అహంకారం అంటే సంసారం ఉంది, అహంకారం అంటే అంత ఉంది, అహంకారం లేకపోతే ఏదీ లేదు. అది ఉంటే అంత ఉంది, గౌరవం ఉంది, అగౌరవం ఉంది, కీర్తి ఉంది, అపకీర్తి ఉంది, రాగం ఉంది, ద్వేషం ఉంది, ఎన్ని ఉన్నాయి, లోపం ఉంది, భయం ఉంది, అహంకారం ఉంది, ఎన్ని ఉన్నాయి. అహంకారం లేకపోతే అన్ని ఏమీ లేవు. ఈ లోభం ఉన్నా, ఈ రాగం ఉన్నా, ఈ ద్వేషం ఉన్నా, ఎంత అహంకారానికి సైజు, అహంకారానికి ఆర్మీ లాంటివి, ఎన్నిటిగా అహంకారం కమెండరించి. అహంకారం ఉంటే అంతా ఉంది, అహంకారం లేకపోతే ఏదీ లేదు. కనుక అహంకారమే అఖిల మగురు, ప్రపంచం అంటే అహంకారమే. కానీ ఇది ఏది అని వెదకటి సకములు వదులుటనే తెలియదు. అయితే నీకు నీ భర్తను వదిలేస్తే నీకు జ్ఞానం రాదు, నీ ఇల్లును వదిలేస్తే నీకు జ్ఞానం రాదు, లేదా నీకున్న వస్తువుని వదిలేస్తే నీకు జ్ఞానం రాదు, మీరు చేసుకునే పనిపాట్లు వదిలేస్తే నీకు జ్ఞానం రాదు, ఒకవేళ మీరు ఆత్మహత్య చేసుకుంటే మీ దేహాన్ని విడిచిపెట్టేస్తే నీకు జ్ఞానం రాదు, అహంకారాన్ని విడిచిపెడితే జ్ఞానం వస్తుంది అంటున్నాడు. నీకున్న బాహ్యమైన వస్తువుని విడిచిపెట్టేస్తే జ్ఞానం రాదు, ఇల్లుని విడిచిపెట్టేస్తే జ్ఞానం రాదు. ఎవడైతే అహంకారాన్ని విడిచిపెడుతున్నాడో, దేహానికి పరిమితమైన నిన్నేది ఎవడైతే విడిచిపెడుతున్నాడో, దాన్ని ఎవడైతే త్యాగం చేస్తున్నాడో వాడికి మటుకే జ్ఞానం కలుగు. మీకు వేరుగా ఉన్న వస్తువుని విడిచిపెట్టినంత మాత్రం చేత మీకు జ్ఞానం వచ్చేది. అంటే మీరు రోజు ఇంటికాడి చేసుకునే పనుల్లో కూడా మీ అహంకారం విజృంభించడం తగ్గే విధానం మీరు చూసుకోవాలి. మీకు వచ్చే ఆలోచనలోని, మీరు చేసుకునే పనుల్లోని, మీరు చేసుకునేటువంటి కార్యక్రమంలో మీ అహంకారం పలచబడతా ఉండాలి. అహంకారం పలచబడిలా మీరు చూసుకుంటే ఈశ్వర అనుగ్రహం మీకు వస్తుంది. మీరు ఏదైనా దానాలు చేశారనుకోండి అహంకారం పెరగకూడదు, దానివల్ల అహంకారం తగ్గాలి. మీరు ఏదైనా మంచి పని చేశారనుకోండి, దానివల్ల అహంకారం పెరగకూడదు, అహంకారం తగ్గాలి. మీరు పూజ చేశారనుకోండి, పూజ చేస్తే అహంకారం తగ్గాలి పూజ వల్ల, అహంకారం పెరిగితే పూజ యొక్క ప్రయోజనం లేదు. అలాగే ధ్యానం చేస్తున్నారనుకోండి, అహంకారం తగ్గాలి. ఈ ధ్యానం పేరు మీద అహంకారం పెరిగితే దానివల్ల ప్రయోజనం ఉంది. ఈ స్మరించేవాడు ఎవరో అని రమాస్వామి చెప్పారు. జీవితం పొడిగినా వ్యవసాయం చేసేవాడు మరణించే టైంలో పోనీ వ్యవసాయం గొడవలే స్మరిస్తూ ఉంటాడు. జీవితం పొడిగినా వ్యాపారం చేసేవాడికి మరణించే టైంలో ఆ వ్యాపారం గొడవలే బుర్రలోకి వస్తాయి. కాదండి, అయితే జీవితం పొడిగినా ఎవడు ఏ పని చేస్తే మరణించే టైంలో అదే వస్తాయి. అలాగే రామున్నో కృష్ణున్నో వాడిని స్మరించుకుంటూ ఉంటాడనుకోని జీవితం పొడిగిన వాడికి రాముడో కృష్ణుడో ఆ తలంపు వస్తుంది రైతు. అని స్మరణ చేసేవాడు ఎవడు? కొన్ని మంచి విషయాలు స్మరించిన వాడికి మంచి జన్మలు వస్తాయి, చెడ్డ విషయాలు స్మరించిన వాడికి చెడ్డ జన్మలు వస్తాయి. అసలు స్మరణ చేసేవాడు ఎవడు? చింక ఎవడు? ఆలోచించేవాడు ఎవడు? వాడిని ఎప్పుడైనా చూచారా? ఏమన్నా నేను అది చూచాను ఇది చూచాను అంటున్నారు, కానీ చూచేవాడిని ఎప్పుడైనా చూచారు? మీలో ఉండి ఎవడో చూస్తున్నాడు కదా ఈ లోకాన్ని, ఆ చూచేవాడిని మీరు ఎప్పుడైనా చూచారా? భగవాన్ దగ్గరకు వచ్చి ఒకటి చెప్పారు ఇలా, కానీ మేము జపం చేస్తున్నాం. అయితే మా గురువు గారు ఏమి చెప్పారంటే జపం చేయమన్నారు, ఆ జపం వల్ల ఫలితం వస్తుంది, ఆ ఫలితాలు మా గురువు గారు ఇచ్చేయమన్నారు, జపం మటుకు దాన్ని చేయమన్నారు అని భగవంతుడు చెప్పారు. అది భగవాన్ ఏమన్నారంటే ఎవరు ఈ గురువు కంటే మీ గురువే మంచివాడు, ఈ రమణ స్వామి కంటే మీ గురువే మంచివాడు. ఇంకెందుకంటే మీ గురువు ఎంతటి మంచివాడు అంటే జపం నిన్ను చేసుకోమన్నాడు, ఫలితాన్ని పుచ్చుకుంటానంటున్నాడు. అసలు నీ దగ్గరే ఉంది, వడ్డీ మీదకి ఆయన తింటున్నాడు. కానీ ఈ గురువు ఏం చేస్తాడంటే అసలు మింగేస్తాడు, వడ్డీ మింగేస్తాడు. అంటే ఈ గురువు నీ గురువే మంచివాడు, జపం చేసేవాడు ఉంచుతున్నాడు మీ గురువు మంచివాడు కాబట్టి. ఈ గురువు ఏంటి? జపం చేసేవాడిని తినేస్తాడు, అంటే జపం చేసి జపిని తినేస్తాడు, ఆ జపం వల్ల వచ్చే ఫలితాన్ని తినేస్తాడు. ఈ గురువు మీద నీ గురువు మంచివాడు, ఆ జపం చేసేవాడు ఎవడు? భగవాన్ దగ్గరికి ఆయన స్నేహితుడు ఒక అతను వచ్చాడు. మీ పేరు నేను విన్నాను, మీ ఫోటోలు చాలా షాపుల్లో చూశాను, మన ఇద్దరం చిన్నప్పుడు చదువుకున్నాం, ఈతలు కొట్టేవాళ్ళం, ఊరగాయ తినేవాళ్ళం, నేను నా దేహ ప్రవర్తన బట్టి నేను ఉద్యోగం చేస్తున్నాను, నువ్వు చాలా పైకి వచ్చావు అని తన స్నేహితుడు చిన్ననాటి స్నేహితుడు ఒకటి రమణస్వామితో చెప్పాడు. అయితే రమణస్వామి ఏమన్నాడంటే ఎవరు నేను పైకి రాలేదు, లోపలికి వెళ్ళాడు, నేను పైకి వచ్చాననుకుంటున్నాను. అంటే మనకి ఎంతసేపు పైకి వెళ్దామని, దేవుడు పైన ఉన్నానని చెప్తున్నాడా, భగవంతుడు నీ హృదయంలో ఉన్నానని చెబుతున్నాడు? కానీ భగవంతుడు నీ హృదయంలో ఉన్నానని చెబుతున్నాడా, నేను పైన ఉన్నానని చెబుతున్నాడు? అదే భగవాన్ చెప్పారు, నేను పైకి రాలేదు, నేను లోపలికి వెళ్ళాను. ఇంకొకసారి భగవంతుడు అన్నారు, కానీ ఎప్పుడు చూసినా మీరు మాతో మాట్లాడుతున్నారు, మాతో మీరు వేలాపాలు చేస్తున్నారు, మీరు మాతో నవ్వుతూ మాట్లాడుతున్నారు, కంటే మీరు జపం చేసుకోవటం లేదు, ధ్యానం చేసుకోవటం లేదు, ఏమీ చేసుకోవటం లేదు. మీరు ఎంత మాతోనే కూర్చుంటున్నారు, మాతోనే వంట పనులు చేస్తున్నారు, మాతోనే నీళ్లు కాస్తున్నారు, మాతోటి వడ్డనలు చేస్తున్నారు, మీరు మాలో ఒకరిగా తిరుగుతున్నారు, మీరేం ధ్యానం చేసుకోవటం లేదు, జపం చేసుకోవటం లేదు. అడిగితే అప్పుడు భగవాన్ అన్నారు, బయట ఉన్నవాడు లోపలికి వెళ్తాడు. నేను ఇప్పుడు బయట ఉన్నానని అడిగాడే, బయట ఉన్నవాడు లోపలికి వెళ్తాను, నేను ఇప్పుడు బయట ఉన్నానని నన్ను లోపలికి వెళ్ళమంటున్నారు? ఆయన ధ్యానం చేసుకోమని మీ ఉద్దేశం, ధ్యానం ఎవరితో చేస్తాడు ఆయన? కానీ ధ్యానం ఎవరితో చేస్తాడు? మనస్తో చేయడం, మనస్సు ఎక్కడ ఉంది? ఉన్నది ఒకటే వస్తు ఆత్మ, అది ఎక్కడ ఉంది? దేనితో చేయగలడైనా? అసలు మనస్సు లేనప్పుడు లోపలేంటి బయటేమిటి? ఈ లోపల, ఈ బయట, ఈ శరీరం లోపల నేను ఉన్నాను, నా బయట ప్రపంచం ఉంది, బయట ఎక్కడ దూరాన్ని దేవుడు ఉన్నాడు, ఈ కల్పించిదంతా అహంకారమే, ఇదంతా మనస్సు యొక్క చేస్తాడు. ఈ శరీరం లోపల నేనున్నాను, నా బయట ఈ లోకం ఉంది, ఈ లోకం చివరి ఎక్కడ దేవుడు ఉన్నాడు అని కల్పించిందంటే అహంకారమే. అంటే మీరందరూ ఏమంటున్నారు, ఈ స్వామి పాడైపోయాడు, కలిసేపు జపం చేసుకోడేమిటి, కలిసేపు ధ్యానం చేసుకోడు ఏంటి అని మీరు అనుకుంటున్నారు. నన్ను లోపలికి వెళ్ళిపోమంటున్నారు. నేను బయట ఉంటే లోపలికి వెళ్ళొచ్చు, అసలు బయట లేనప్పుడు లోపలికి ఎక్కడ వెళ్తాను? వేదాంత ఉపన్యాసాలు ఏం చెప్తారని మనస్సును నిగ్రహించుకోవాలి, మనస్సును నిగ్రహించుకోవాలని చెప్తారు. మనస్సును నిగ్రహించుకోవాలి రైతే అది ఎలా ఉంటుంది? దాన్ని ఎప్పుడైనా చూశారండి? మనస్సును నిగ్రహించుకోవాలి రైతే దాన్ని ఎప్పుడైనా చూశారా? అసలు మనస్సు ఎలా ఉంటుంది? తలంపై మనస్సు. మనస్సు అంటే ఏంటి? మనకు వచ్చే తలంపై మనస్సు. ఈ తలంపు ఎక్కడి నుంచి వస్తాను? నేను వచ్చాక తలంపు వస్తుందా, నేను లేకుండా తలంపు వస్తాను? ఇప్పుడు నేననే తలంపు ముందు వచ్చాక నాకు ఇతర తలంపులు వస్తున్నాయి, నేననే తలంపు లేకుండానే తలంపులు వస్తున్నాయి. ఈ తలంపు వస్తుంది, ఎవరికి వస్తుంది ఈ తలంపు? నాకు తలంపు వస్తుంది. అది మంచి తలంపు చెడు తలంపు వేరే విషయం. ఆ తలంపు వస్తుంది, ఈ తలంపు ఎవరికి వస్తుంది? నాకు వస్తుంది. నేనెవడం? ఈ బట్టిలో ప్రశ్న వేసుకోండి. మీరు తలంపులు వస్తున్నాయి, ఎవరికి వస్తుంది తలంపు? నాకు వస్తుంది. నాకు వస్తుందంటే నేనెవడన్న ప్రశ్న వేయండి. ఈ తలంపు ఏం చేస్తుంది? ఏమైనా పుట్టింటికి వెళ్ళిపోతుంది. భగవాన్ ఏం చెప్పారంటే ఈ హృదయం పుట్టిల్లు అన్నారు, ఈ బుర్రైన వస్తాడు ఇల్లు అన్నారు. కానీ ఇప్పుడు మనకి అనేక తలంపులు ఉన్నాయి, అనేక వాసనలు ఉన్నాయి, కానీ అన్ని తలంపులు ఇక్కడ కనపడదు. ఏదో తలంపు వస్తుంది, అది వెళ్ళిపోతుంది, మళ్ళీ ఇంకో తలంపు వస్తుంది, అది వెళ్ళిపోతుంది. ఎవరికైనా రెండు తలంపులు ఒకసారి ఎవరికైనా వచ్చినాయో చెప్పండి. మీరు ఒకేసారి పుట్టింది కదా అత్తారింటి కదా ఉంటున్నారండి, ఉంటే పుట్టింది కదా ఉంటున్నారు, లేకపోతే అత్తారింటి కదా ఉంటున్నారు? ఒకేసారి పుట్టింది కదా అత్తారింటి కదా ఉంటున్నారా? ఈ తలంపు ఏం చేస్తుంది? ఉంటే పుట్టింది కదా ఉంటుంది, లేకపోతే అత్తారింటి కదా ఉంటుంది. ఈ శిరస్ అత్తారింది. వాసనలన్నీ ఏం చేస్తాయి? బొమ్మ వచ్చి తెర మీద పడ్డట్టు ఒక తలంపు వచ్చి శిరస్సు మీదకి వస్తుంది. ఏదైతే శిరస్సులోకి వచ్చిందో ఆ తలంపుని మనం పట్టుకుంటాం. మిగతా తలంపులు ఏమి లేవా మనకి? ఆ ఒక్క తలంపు ఏముండే ఏమండి? నీ మీద నాకు కోపం వచ్చింది, అది ఒక తలంపు. మిగతా తలంపులు నాకేమీ లేవు, ఇంకా 90 తలంపులు ఉన్నాయి. అవి అప్పుడు ఎక్కడ ఉన్నాయి? ఏమండి ఎక్కడ ఉన్నాయి? మీ ఇంట్లో పెట్లు ఉన్నాయా? కానీ ఎక్కడన్నా మీ ఇంట్లో పెట్లు ఉన్నాయా, ఎన పెట్లు ఉన్నాయా, లేక భూషణాలు ఉన్నాయా? నాకు మీ మీద కోపంగా ఉంది, ఇది ఒక తలంపు. ఈ ఒకటైనా తలంపులు నాకు చాలా ఉన్నాయి. ఈ తలంపులు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి? హృదయంలో ఉన్నాయి. ఏమండి ఈ తలంపు వెళ్ళిపోయిన తర్వాత ఇంకో తలంపు వస్తుంది ఇక్కడ నుంచి. ఆ తలంపు మళ్ళీ ఖర్చు పెట్టేసుకున్నాక ఇంకో తలంపు వస్తుంది. ఏమవుతాయి? ఈ వచ్చిన తలంపుల్లో మనం సంతృప్తి పరుస్తామనుకోండి, దానికి ఇంకా బలం వస్తుంది. బలం వచ్చి ఇంకా బలంగా మనం లోపలికి వెళ్తాం. వచ్చిన తలంపుని మనం సంతృప్తి పరుస్తామనుకోండి, మన ఇంద్రియాల ద్వారా సంతృప్తి పరుస్తామనుకున్న తలంపుని, ఆ తలంపు ఇంకా ఫుడ్ పెరుగుతుంది, ఆహారం పెరుగుతుంది, అది ఇంకా బలుస్తుంది, ఇంకా బలహీనంగా హృదయంలో ప్రవేశిస్తాం. ఏమండి ఇంకో షటర్కి ఏం తలంపు వస్తుందో మీకు తెలుసా? మన అందరం చాలా తెలియని వాళ్ళు, మేధావులు అనుకుంటున్నాం, ప్రజ్ఞవంతులు అనుకుంటున్నాం. మీరే ఎవరైనా చెప్పండి, ఇంకొక సెకండ్కి ఏం తలంపు వస్తుందో మీకు ఎవరికైనా చెప్పండి. మీరే ఎవరైనా, మీరందరూ భక్తులే కదా, చెప్పండి ఇంకొక సెకండ్కి ఏ తలంపు వస్తుందో చెప్పండి. ఇవన్నీ మన హృదయంలో ఉన్నాయి. ఏ సెకండ్లో ఏ తలంపు వస్తుందో మనకు తెలియదు. అంటే మనం చేసిన పనులు, మనకు వచ్చిన ఊహలు, ఇవన్నీ స్టోరేజ్ ఇక్కడ. మనం చేసిన పుణ్యాలు, మనం చేసిన పాపాలు, మనకున్న రాగాలు, మనకున్న ద్వేషాలు, ఇవన్నీ ఇక్కడ స్టోరేజ్ ఉంటాయి. ఈ హృదయంలో స్టోరేజ్ ఉంటాయి. ఏమండి ఈ హృదయంలో స్టోరేజ్ ఉండి, వాసనగా ఈ హృదయంలో స్టోరేజ్ ఉండి, మనకు మరణించే టైంలో ఒక్కసారి ఈ హృదయంలో ఉన్న తలంపులను విచ్చరింపు. ఏదో రోజున మనకు ప్రాణం పోతుంది, ఆ ప్రాణం పోయినప్పుడు ఈ హృదయంలో ఏం చేస్తే తలంపులు అన్ని ఒక్కసారి విజృంభిస్తాయి. మనకి అనేక గొడవలు ఉంటాయి. ఒక గొడవ కాదు, ఏమండి సామాజిక సమస్యలు, ఆర్థిక సమస్యలు, లోక సమస్యలు, మరి ఎన్నిటితో పాటు కొంచెం కూరగాయలు ఉంచుకున్నట్టు బతి ఒకటి. మనకు మెయిన్ సెంటర్ లో ఉంది అన్నం ఉంటాం, మనకి సెంటర్ లో ఉన్నది అన్నం. అలాగే మన సెంటర్ లోకమే దేవుడు కాదు, అది దేవుడు. ఎందుకంటే కొంచెం పచ్చడి అంటుడు అనమాట. అంటే ఈ మెతుకులు నిండటానికి కొంచెం పచ్చడి ఎలా ఉంచుకుంటామో, ఈ లోకం కోసం దేవుణ్ణి పెట్టుకున్నాం, మనం తయారు చేసుకున్నాం దేవుణ్ణి. మన అహంకారాన్ని దేవుడికి అప్పచేవడం మనకి ఇష్టం లేదు. ఈ అహంకారంతో వాణ్ణి నింగుదామని, ఏ దేవుణ్ణి అయితే మనం ప్రార్థిస్తున్నాం వాణ్ణి నింగడానికి చూస్తున్నాం, అది మన భక్తి. అహంకారం కలిగిన అఖిలమ కలదు, అది లేదని అఖిలమ లేదు. కనుక అహంకారమే ప్రపంచం, అది వెదకటి ఏ సకలమును వదలక. అహంకారాన్ని వెదకండి, అహంకారాన్ని అన్వేషించండి, దాని మూలాన్ని తెలుసుకోండి. తెలుసుకుంటే పడిపోతుంది. అహంకారం ఎవరిని విడిచిపెట్టదు, ఎవరిని విడిచిపెడుతుంది? దాని మూలాన్ని తెలిసిన వాడిని అది విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. అహంకారం యొక్క మూలం ఎవరికైతే తెలిసిందో వాడిని మట్టికే అహంకారం విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. ప్రాణం ప్రయాణ టైంలో ఆటోమేటిక్ డివైన్ యాక్షన్ కింద ఈ తలంపులన్నీ మన జీవితంలో మనం చేసిన పనులు మరణ కాలంలో విజృంభిస్తాయి. అది నోటితో చెప్పలేము మనం, మరణ కాలంలో విజృంభిస్తాయి. అలా విజృంభించేటప్పుడు కొన్ని మనకి చాలా ఇష్టమైన వాంఛలు ఉంటాయి, కొన్ని ఇష్టం లేని వాంఛలు కొన్ని. చాలా ఇష్టమైన కొన్ని ఉంటాయి, ఇష్టం లేని కోరికలు కొన్ని ఉంటాయి. ఏదైతే గాఢంగా గోడంగా లోతుగా ఏ వాసన అయితే ఏ సంస్కారం అయితే మన హృదయంలో ఉండిపోయిందో అది బలీయంగా ఉబ్బుకినట్టు వస్తున్న ప్రాణం పోయడం. ఏదైతే మనకి చాలా ప్రియమైనదో, ఏదైతే నీరెస్టో, ఏదైతే డీరెస్టో మనం సరిగ్గా వాసన పట్టుకుంటుంది అహంకారం. ఆ వాసన పట్టుకుంటుంది మొత్తం అహంకారం మొత్తం సంస్కారాత్మకంగా పోజ్ చేసుకున్న తర్వాత అప్పుడు ప్రాణాన్ని విడిచిపెడతాం. అప్పుడు వరకు ఎంత కంగారు పడ్డ ప్రాణం పోదు మనకి. అంటే రాబోయే జన్మ ఇప్పుడే నిర్ణయం అయిపోతుంది మనకి. రాబోయే జన్మ మనకు ప్రాణం ప్రయాణ టైంలో నిర్ణయం అయిపోతుంది. మనం ఎదురు అడుగు వేసిన తర్వాత వెనకాల కాలు ఇచ్చుతాం. ఏమండి ఎదురు కాలు వేసిన తర్వాత వెనకాల కాలు ఇచ్చుతాం. రెండు కాళ్ళు ఒకసారి ఇచ్చితే ఏమవుతామండి? దాన్ని రెండు కాళ్ళు ఒకసారి ఇచ్చుతాం అనుకుని ఎక్కడ బోర్ల పడతాం. ఇలాంటి ఏం చేస్తుంది? రాబోయే జన్మ కూడా నిర్ణయం చేసేసుకుని, రాబోయే రూపాన్ని కూడా నిర్ణయం చేసుకుని, దాని ఆలంబనంగా ఒక డిసైడ్ చేసేసుకుని, రాబోయే రూపాన్ని పట్టుకున్నాక ఈ రూపాన్ని ఉడికిపెడుతుంది, అంతా ఈ రూపాన్ని ఉడికిపెడుతుంది. అదే పునర్జన్మ. అంటే పునర్జన్మ అంటే ఏమిటి? అహంకారం అలాగే ఉంటుంది, అహంకారం మరణించదు, అహంకారానికి రాజ్యం లేదు, అహంకారం అలాగే ఉంటుంది. శరీరానికే మరణం, శరీరానికే మృత్యు, శరీరానికే నాశనం, అహంకారానికి నాశనం లేదు. అది అహంకారానికి ఆత్మదర్శనం అయ్యే వరకు దాని అహంకారానికి నాశనం లేదు. నిజాన్ని చూసే వరకు దానికి నాశనం లేదు. ఈ అహంకారం శరీరాన్ని విడిచిపెట్టే ముందు ఇంకో శరీరాన్ని పట్టుకుని, ఇంకో శరీరం యొక్క ఆలంబనం తీసుకుని, ఇంకో శరీరం యొక్క ఆధారాన్ని తీసుకుని, ఇంకొక వాసనను పట్టుకుని, అప్పుడు ఈ శరీరాన్ని విడిచిపెడుతుంది. ఆ శరీరంలో ప్రవేశం సత్యాన్ని దర్శించిన వారికి అది లొంగుతుంది. భగవాన్ చెప్పారు, ఏదైతే నిజమో అది ఉంటే మనకి మర్చిపోతాం, మిగతా ఇన్ని జ్ఞాపకం ఉంటాయి మనకి. ఆ గ్రామంలో ఒక ఆయన ఒక పెద్ద మనిషి వచ్చి భగవంతుడు చెప్పారట, మీరు నేను బ్రాహ్మలే, మీరు బ్రాహ్మలే, నేను బ్రాహ్మలే. భగవాన్ నాకు సరిసరి, మీ నక్షత్రం పునర్వసు నక్షత్రం, నా నక్షత్రం పునర్వసు నక్షత్రమే. భగవాన్ నాకు సరిసరి, కానీ మీ గోత్రం, మీ గోత్రం, మా గోత్రం ఒకటే. భగవాన్ నాకు సరిసరి, మీ వయస్సు నా వయస్సు ఒకటే. అంటే వయస్సు కూడా ఇద్దరికి ఉంటుంది. అది భగవాన్ సరిసరి అన్నారు. ఆఖరిని అన్నారు, అన్ని చెప్పేశారని కానీ మిగిలింది కానీ. ఆ స్వామి అన్ని చెప్పేశారు, గోత్రం చెప్పేశారు, నక్షత్రం చెప్పేసి అన్ని చెప్పేశారు మీరు. కానీ అన్ని చెప్పేశారు కానీ ఒకటే మర్చిపోయారు. మీలోనూ నాలోనూ ఒకటి ఆత్మ. అది మర్చిపోయాడు. ఇదే మాయ. అంటే కొంతమంది జపం చేసుకునేటప్పుడు ధ్యానం చేసుకునేప్పుడు ఏమంటారంటే మరి నీకు వస్తున్నాడు లేనిపోయిన గొడవలన్నీ వచ్చేస్తున్నాడు బుర్రలోకి అంటారు పాపం. కానీ నీకు వస్తున్నాయి ఎలాగా, నీ దగ్గర రావట్లేదేమంటే అక్కడ గొడవలు లేవు నీకు. అలా పూజ దేవుడు పట్టణం ఎదురకుండా కూర్చుంటారంటే ఊళ్ళో గొడవలు దేశంలో గొడవలు అన్ని వచ్చేస్తాయి బుర్రలు. భగవాన్ అన్నారు దాన్ని వస్తే నీకు నష్టం ఏంటన్నారు, నీ లోపల ఉన్నాయి బయటకు వస్తున్నాయా లోపల లేని బయటకు వస్తున్నాయా అన్నారు. నీకు లోపల ఉన్న గొడవలు బయటకు వస్తున్నాయా లేకపోతే నీ లోపల లేని గొడవలు బయటకు వస్తున్నాయా, నీ హృదయంలో ఉన్న గొడవలు నీ బుర్రలోకి వస్తున్నాయా లేకపోతే నీ హృదయంలో లేని గొడవలు నీ బుర్రలోకి వస్తున్నాయా రాని, లేకపోతే నీ హృదయంలో ఏ గొడవ ఉందో నీకే తెలియదు నీ బుర్రలోకి వచ్చేవాడు అని చెప్పింది. నీ హృదయంలో ఏ గొడవ ఉందో నీకే తెలియదు, ఇప్పటివరకు తెలియదు నీ బుర్రలోకి వచ్చేవరకు. అంటే మీకు రోగం ఏంటో మీకు తెలియకుండా మీరు మందు ఎలా వాడతారు అంటే మీరు గొడవలు వస్తే రానివ్వండి, కంగారు పడకండి, అవి ఉన్నాయి కాబట్టి వస్తాయి. మీరు ఏం చేయలేటప్పుడు ఎవరికి వస్తామని ప్రశ్న వేసుకోండి. రాని మన కంగారు పడకండి, పారిపోవద్దు, ఎస్కేప్ అయితే వద్దు, పారిపోద్దు. ఇది యుద్ధం, ధ్యానం అంటే యుద్ధం. మీరు పారిపోవద్దు, ఇది ఎవరికి వస్తుంది, ఇది నాకు వస్తుంది ఏమండి అని ప్రశ్న ఎప్పుడైతే వేసుకున్నారో అప్పుడు మనస్సు వెంటనే కంట్రోల్లోకి వచ్చి ఈ తలంత ఏం చేస్తున్నాడు మళ్ళీ పుట్టింటికి వెళ్ళిపోతుంది. అది మెదడులోకి ఎందుకు వస్తుంది, మేత కోసం వస్తుంది. ఓ మనిషికి మీరు లంకనా కట్టేది ఒక 20 రోజులకు 30 రోజులకు చచ్చిపోతాడు ఏమండి. ఈ వాటర్ ఏం చేస్తుంది, మనం ఆచరించకూడదు కోరికను మనం ఆచరించకూడదు, దాని బలం పెరుగుతుంది. ఈ కోరికను ఎప్పుడైతే మనం ఆచరణలో పెట్టమో మళ్ళీ హృదయంలోకి వెళ్ళిపోతుంది, మళ్ళీ మెదడులోకి వస్తుంది. ఎప్పుడైతే మనం ఆచరణలో పెట్టమో ఈ నేనేమన్నా ప్రశ్న చేసుకున్న తర్వాత మళ్ళీ అంతర్ముఖం చేస్తాం, నేనేమన్నా ప్రశ్న చేసుకునేట్టు తలంత ఏం చేస్తే మళ్ళీ హృదయంలోకి వెళ్ళిపోతుంది. ఎవడైతే స్వార్థం లేకుండా పనిచేస్తున్నాడు, ఎవడైతే స్వార్థం లేకుండా జీవిస్తున్నాడు, ఎవరైతే తన దైనందిన జీవితంలో స్వార్థం లేని ఆచరణ ఎవరికైతే ఉందో వాడికి మనోమూలం తెలుస్తుంది, మనస్సు నశిస్తుంది. స్వార్థం లేని వాడికి పరమార్థం అందుతుంది, స్వార్థం లేకుండా జీవించే వాడికి వాడికి మాటికే తెలుస్తుంది మనోమూలం. మనోమూలం ఎవరికైతే తెలిసిందో వాడికే మనస్సు నశిస్తుంది. స్వార్థమే పరమార్థంగా పెట్టుకున్నాడు ఎవరికి మనోమూలం తెలియదు. ఏమండి మీరు మీకనే సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలు అన్నింటినీ కల్పించేది మనస్సు. ఈ మనస్సు అనే సమస్యను పరిష్కరించుకోవాలని బుద్ధి మనకి ఎందుకు కలగటం లేదు, మనకే అనేక సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నింటినీ సృష్టించేది కల్పించేది మన మనస్సు. మన మనస్సు అనే సమస్యని పరిష్కరించుకోవాలని బుద్ధి మనకి ఎందుకు కలగటం లేదు. తమ మనిషి ఓ మాట చెప్పాడు, ఓ పెద్ద సైంటిస్ట్ అనుకోండి, వాడిని అడగండి నీకెవడో నీకు తెలుసాను, వాడు కలవంచుకోవాల్సిందా. ఓ పెద్ద మేధావని ఓ ప్రజ్ఞావంతుని మీరు ఈ ప్రశ్న అడగండి, నీకు ఎవడవో నీకు తెలుసా, వాడు కలవంచుకోవాల్సిందా. మనకు అన్నీ తెలుసు, ఈ అన్నీ తెలుసుకుంటున్నాయి నేను గురించి తెలియదు. మనకి అన్నీ తెలుసు, అన్నీ తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తాం, కానీ అన్నీ తెలుసుకుంటున్నాయి నేను గురించి మనకు తెలియదు. ఈ నేను అన్నింటినీ తెలుసుకుంటాను, అన్నీ తెలుసుకుంటాను ఈ నేను గురించి మనకు తెలియదు. మీకు ఇలా అనిపిస్తుందంటే ఏదైనా కోరుకుందనుకోండి, ఈ కోరిక నెరవేరుస్తూ చాలు మనకు ఎంత సంతోషం వచ్చేస్తుందో సుఖం వచ్చేస్తుందో. ఈ నెరవేరిన కోరిక ఇంకో 1000 కోరికలు తీసుకొస్తుంది. ఇదే మిస్టరీ, మిస్టరీ ఏంటి ఇదే లైంగిక సీక్రెట్ ఇదే. నేను నా కడుపు నొప్పి వస్తుంది, కడుపు నొప్పి ఏ కారణం వల్ల నా కడుపు నొప్పి వస్తానని ఆలోచించాను, దానికి తగినటువంటి చికిత్స నేను చేసుకోవాలి. మీకు ఏదైనా దుఃఖం వస్తానే దేవుని ప్రార్థిస్తున్నారు దుఃఖాన్ని కలిగించుకుని మంచిది నేను కాదంటలేదు. ఏ కారణం వల్ల నీకు ఆ దుఃఖం వస్తాను, ఆ కారణం తిరిగే వరకు మీకు ఆ దుఃఖం విడిచిపెట్టాలి. మీకు ఎవరికైనా దుఃఖం వస్తుందంటే దానికి కారణం ఉండాలి, ఆ కారణం తిరిగే వరకు మటుకు దుఃఖం విడిచిపెట్టాలి. మీరు కేటాయింపులు అప్పుడు కేటాయింపులు చేయకండి. కేటాయింపులు అంటే ఏంటి, పొద్దున్న 1 గంట సేపు పూజ, మళ్ళీ 20 గంటలు లోకం గొడవ. పొద్దున్న 1 గంట సేపు పూజ దాని తర్వాత మిగతా 23 గంటలు ఏమిటి, మళ్ళీ లోకం గొడవ. అది మీకేం మైనస్ మార్కులా ప్లస్ మార్కులా మీకు వచ్చి, ఒక గంట దేవుడికి ఇస్తున్నాను లేదా 23 గంటలు లోకానికి ఇస్తున్నాను, అది మీకు వచ్చి పుణ్యమా పాపం అలా కాదు. మీరు పూజ చేసుకోండి చేసుకోండి, జపం చేసుకోండి చేసుకోండి అది కాదు. మీరు 24 గంటలు జాగ్రత్తగా ఉండాలి. మీరు జపం చేసుకోండి ధ్యానం చేసుకోండి అది కాదు చేసుకోండి, కానీ కేటాయింపు కాదు. మీరు 24 గంటలు కూడా మీకు వచ్చే తలంపుల విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. వారు ఎవరో భీమవరం తెచ్చారండి, భీమవరానికి సింగరక్షణ వెళ్ళాలి అనే తలంపు వచ్చాక మీరు భీమవరానికి సింగరక్షణ వచ్చారా, తలంపు లేకుండా ఇక్కడ వచ్చి పడిపోయారు. అంటే ముందు తలంపు వస్తుంది తర్వాత మనం పని చేస్తాం, ఏ పనైనా సరే తలంపు వచ్చిన తర్వాత పని చేస్తాం. అంటే మన పని అంతా దేని మీద ఆధారపడింది, తలంపు మీద ఆధారపడింది. ఆ తలంపుల విషయంలో మనం ఇంటికి జాగ్రత్త పడదు. అంటే తలంపుల విషయంలో జాగ్రత్తగా ఉంటే పని విషయంలో జాగ్రత్తగా ఉంటాం. అంటే తలంపు విషయంలో అజాగ్రత్తగా ఉంటే మనం చేసే పనులు కూడా అజాగ్రత్తగానే ఉంటాయి. తలంపుని బట్టి పని ఉంటుంది కాబట్టి తలంపుల విషయంలో మనం ఎక్కువ జాగ్రత్త పడాలి. అంటే ఒక 1 గంట సేపు పూజ చేస్తే 1 గంట సేపు జపం చేస్తే అక్కడ కూడా మన పని పూర్తి అయిపోయినట్టు కాదు, 24 గంటలు జాగ్రత్త పడాలి. అంటే కఠోపనిషత్తులు ఏమని చెప్పారంటే కట్టి అంచు మీద నడిచే మనిషి ఎంత జాగ్రత్తగా ఉండాలో ఆధ్యాత్మిక జీవితంలో కూడా అంత జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది ఇంకా మోక్షం రావలేదు, మాకు ఇంకా రావట్లేదు, ఇంకా పుణ్యం వచ్చేలేదు, ఇంకా మోక్షం వచ్చేలేదు అని కంగారు పడతారు. మీరు ఎంత కాలం ఇస్తలేదు, ఓపిక పడతారు. ఎప్పటి కాకపోతే దేనికి ఆరోపిస్తారు మోక్షం అది కాదు, ఓపిక పట్టాలి, ఈశ్వరుని బలవంతం చేయాలి. నిరీక్షణ అవసరం, ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చిన ప్రతి వారికి కూడా ఓపిక ఉండాలి, నిరీక్షించాలి, ఆ కాలం కోసం నిరీక్షించాలి, తొందరపడకూడదు, ఈశ్వరుని బలవంతం పెట్టకూడదు. ఈశ్వరుని బలవంతం పెడితే శరణాగతి, ఈశ్వరుని బలవంతం పెడితే శరణాగతి అవుతుందే. అసలు ఈ నేను అనే తలంపులు లేకముందు మనం ఉన్నాం. ఈ నేను నేను అనే తలంపు పోయిన తర్వాత కూడా మనం ఉంటాం. శరీరం రాకముందు మనం ఉన్నాం. ఈ శరీరం మరణించిన తర్వాత కూడా మనం ఉంటాం. ఈ మధ్యలో వచ్చినాయి అంటే మధ్యలో పోతాయి. ఈ నేను పుట్టగలిగిన స్థితి మన ఆవిడగా ఉన్న స్థితి. నేను పుట్టి చోటిన జగతి చేరక నేను పుట్టని తన నాశ్యం అందుకేట్లు. ఈ నేననే తలంపు ఎక్కడి నుంచైతే పుడతాందో ఆ పుట్టిన చోటి వెదకాలి. ఏదిగా పుట్టిన చోటు పట్టుకోవాలి. చెల్లో ఒక వస్తువు మన వస్తువు పడిపోయింది. మన వస్తువు పడితే చెల్లె మునుగుతున్నాం. మునిగే వస్తువు పోయిన వస్తువు మనం బయట తెచ్చుకుంటున్నాం. అంటే మనం వాసులు బంధిస్తున్నాం, ప్రాణాన్ని బంధిస్తున్నాం. ఎన్నికలు బంధించి మన చెల్లె మునిగే వస్తువులు తెచ్చుకుంటున్నాం. అదేవిధంగా నీ వాక్కిని బంధించి, మనస్సుని బంధించి, ప్రాణాన్ని బంధించి ఆ నేను యొక్క తలంపు యొక్క మూలాన్ని నువ్వు తెలుసుకో. మన చెడులో పడిపోయిన వస్తువుని ఈ వాక్కిని బంధించి, ప్రాణాన్ని బంధించి లోపలకు మునిగి ఆ వస్తువుని ఎలాగైతే తెచ్చుకుంటున్నావో నీ హృదయంలో ఉన్నటువంటి ఆత్మీయత్యాన్ని, నీ వాక్కిని బంధించి, మనస్సుని బంధించి, నీ ప్రాణాన్ని బంధించి నీ హృదయంలో ఉన్న ఆత్మీయత్యాన్ని నువ్వు పట్టుకో. అంటే మీరు కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. మీరు ఇటీకాడ చేసుకునే పని పూజతో సమానంగా చెయ్యండి. అహంకారం యొక్క విజృంభణ తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. చేతనైనంత వరకు స్వార్థాన్ని తగ్గించుకోండి. మనం స్వార్థం లేకుండా పనిచేయడానికి అలవాటు పడ్డాం అనుకోండి, మనసులో ఉన్న మాలిన్యం, మనసులో ఉన్న మురికి అంతా రాలిపోతుంది. మీరు ఏదైనా మాట్లాడేటప్పుడు ఆడంబరం లేకుండా మాట్లాడండి. ఏదైనా రాత రాసేటప్పుడు ఆడంబరం లేకుండా రాదు. మీరు ఇంటికాడి జీవించేటప్పుడు ఆడంబరం లేకుండా జీవించండి. మీకున్న సమాజంతో మీకున్న సంబంధ బాంధవ్యాల విషయంలో ఆడంబరం లేకుండా ఉండాలి. భాషలో నిరాడంబరంగా ఉండాలి, వేషంలో నిరాడంబరంగా ఉండాలి, మాటల్లో నిరాడంబరంగా ఉండాలి, రాసేటప్పుడు నిరాడంబరంగా ఉండాలి, జీవితంలో ప్రతి చేష్ట కూడా నిరాడంబరంగా ఉండాలి. అది తపస్సు. మీరు ఏ పని చేసినా ఈశ్వరుడు ప్రీతి చెట్టం చేయాలి. ఈశ్వరుడు ప్రీతి కోసం చేయాలి. లోకం యొక్క మెప్పు కోసం కానీ మనం చేయవలసిన పని ఈశ్వరుడు ప్రీతి కోసం మనం చేయాలి. అంటే మన కాలం తెలియదు ఈశ్వరుడు ప్రీతి కోసం. అన్నం కొండపై మూత తీస్తేనే కానీ లోపల అన్నం ఉన్నా కనపడదు. అదే మన హృదయంలోనే సుఖం ఉంది, మన హృదయంలోనే శాంతి ఉంది. కానీ అహంకారం మనం మూత తీయాలి. అహంకారంలో మూత తీయాలంటే మన ప్రయత్నం ఒకటి, మన తెలివితేటలు ఒకటి సరిపోదు. ఈశ్వరుడు యొక్క సహాయం. ఈశ్వర సహాయం ఎప్పుడు వస్తుంది? మనం హృదయపూర్వకంగా సాధన చేసినప్పుడు ఈశ్వరుడు యొక్క సహాయం. సాధన అంటే ఏమిటి? ప్రయత్నం. సాధన అంటే ఏం లేదు, మా భగవంతుని తెలుసుకోవడానికి మనం చేస్తున్న ప్రయత్నమే సాధన. అలా ఎవరైతే మనం హృదయపూర్వకంగా సాధన చేస్తున్నామో, హృదయపూర్వకంగా ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి ఈశ్వరాన్ని గ్రహం కలుగుతుంది. మనకు స్వార్థం పెరుగుతుంటే దేహాభివృద్ధి పెరుగుతుంది. మన స్వార్థం పెరిగిపోతాం అనుకుంటే దేహభావన పెరుగుతూ ఉంటుంది. దేహభావన పెరిగి కొద్దిగా ఆత్మబుద్ధి నచ్చేస్తుంది. మనకి దేహబుద్ధి ఉంది కానీ ఆత్మబుద్ధి లేదు. అంటే ఏ పని చేసినా దేవుని దృష్టిలో పెట్టుకుని పని చేయాలి. మీరు పూజ చేయండి, జపం చేయండి, ధ్యానం చేయండి. ఏ పని చేసినా సరే శాంతి, సుఖము, సంతోషము, ఆనందము ఇవన్నీ ఎక్కడ బయట లేవు, మీ హృదయంలో అవి మనకు అందుతాయి. ఎప్పుడు మనం ఆడంబరం విడిచిపెట్టుకోవాలి. స్వార్థం విడిచిపెడితే, ఆడంబరం విడిచిపెడితే మనలో ఉన్న శాంతి, మనలో ఉన్న సుఖం మనకు అందుతుంది. దైవ రాజ్యం మన హృదయంలోనే ఉంది. ఆ దైవ రాజ్యానికి మనం వారసులు అవుతాం. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచలం.